Jarada Madhava Kunja Bihari Gopi Janavallabha Girivaradhari Yashoda Nandana Braja Janaranjana Yashoda Nandana Yamuna Tira Vanachari Gopi Jana Vallabha Girivaradhari Yashoda Nandana Braja Naranjana Yashoda Nandana Braja Naranjana Yamuna Tira Vanachari
गंधरा श्रीमद् भगवद गीता की जय। श्रील प्रभुपाद की। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। श्रीमद् भगवद गीता यथातथम् मूडव अध्यायम् श्लोकम् संख्या 30। मयि सर्वाणि कर्माणि सन्यस्य आध्यात्मचेतसा निरासीः निर्ममः भूत्वा युध्यस्य युध्यस्व विगतज्वरः। मयि सर्वाणि कर्माणि सन्यस्याध्यात्मचेतसा निरासीर्निर्ममो भूत्वा युध्यस्व विगतज्वरः। मयि सर्वाणि कर्माणि सन्यस्याध्यात्मचेतसा निरासीर्निर्ममो भूत्वा युध्यस्व विगतज्वरः। मयि सर्वाणि कर्माणि सन्यस्याध्यात्मचेतसा निरासीर्निर्ममो भूत्वा युध्यस्व विगतज्वरः। मयि नाकु सर्वाणि कर्माणि అన్ని కర్మములను సన్యస్య పూర్తిగా విడిచి ఆధ్యాత్మచేతస ఆత్మజ్ఞానపూర్ణుడవై నిరాశీ లాభమునందు కోరిక లేనివాడవు నిర్మమః మమత్వము లేనివాడవు భూత్వా అయ్యి యుద్ధస్వ యుద్ధము చేయుచు విగతజ్వర మాంద్యము లేనివాడవై. తాత్పర్యము మరియు భాష్యము కృష్ణకృపామూర్తి ఏసి భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. తాత్పర్యం కావున ఓ అర్జున, నన్ను గూర్చిన సంపూర్ణ జ్ఞానము కలవాడవై ఫలాపేక్ష మరియు మమత్వములను విడిచి కర్మలన్నింటినీ నాకు అర్పించి మాంద్యమును వీడి యుద్ధము చేయుము. భాష్యం. శ్రీమద్ భగవద్గీత యొక్క ప్రయోజనమును ఈ శ్లోకము స్పష్టముగా తెలియజేయుచున్నది. సైనిక క్రమశిక్షణ వలె విద్యుక్త ధర్మములను నిర్వహించుటకు ప్రతి ఒక్కరూ సంపూర్ణ కృష్ణ భక్తి రసభావితులు కావలసి ఉన్నదని శ్రీకృష్ణ భగవానుడు బోధించుచున్నాడు. అటువంటి ఉత్తరు విషయమును కొంత కష్టతరము కావించినను కృష్ణునిపై ఆధారపడి కర్మలను నిర్వహింపవలసియే ఉన్నది. ఏలైనా అదియే జీవుని నిజస్థితి అయి ఉన్నది. జీవుని నిత్యమైన సహజ స్థితి భగవానుని కోరికలను లోబడి ఉండుట కావున అతడెన్నడూ భగవానుని సహాయం లేకుండా స్వతంత్రముగా ఆనందమును అనుభవింపలేడు. కనుకనే సైన్యాధ్యక్షుని మాదిరిగా శ్రీకృష్ణుడు అర్జునుని యుద్ధము చేయమని ఆజ్ఞాపించుచున్నాడు. ప్రతి ఒక్కరూ భగవానుని అనుగ్రహము కొరకు సర్వమును త్యాగము చేయుటయే కాక విద్యుక్త ధర్మములను సైతము ఎటువంటి యాజమానిత్వము లేకుండా నిర్వహింపవలసి ఉన్నది. అర్జునుడు ఇచ్చట భగవానుని ఆజ్ఞను గూర్చి చింతింపనవసరము లేదు. కేవలము దానిని అమలుపరిచిన చాలును. శ్రీకృష్ణ భగవానుడు సర్వాత్మలకు ఆత్మయైన వాడు కనుక స్వంత భావన ఏమాత్రము లేకుండా ఆ పరమపురుషుని పైననే సంపూర్ణముగా ఆధారపడి వాడు ఆధ్యాత్మ చేతసుడు అని పిలువబడును. నిరాశీ అనగా ప్రభు ఆజ్ఞ మేరకు వర్తించుచు కర్మఫలములను కోరని వాడని భావము. ధనమును లెక్కించు గుమస్తా తన యజమాని కొరకు లక్షలాది రూపాయలను లెక్కించినను ఒక పైసానైనను యాజమానిత్వమును చూపడు. అదేవిధముగా ఈ జగమునందు ఏదియును ఒక వ్యక్తికి చెందినది కాదని ప్రతి ఒక్కరూ అవగతం చేసుకునవలను. ప్రతిదియు శ్రీకృష్ణ భగవానునిదే. మయి పదమునకు భావమిదియే. అట్టి కృష్ణ భక్తి భావనయందు పనిచేయువాడు నిక్కముగా దేనిపైనను మమత్వమును చూపడు. అట్టి భావనయే నిర్మమత్వ భావము అనబడును. నామమాత్ర బంధువుల ఎడగల బంధుత్వ కారణమున అట్టి కఠిన ఉత్తర్వును పాటించుటకు ఏదేని విముఖత కలిగినచో దానిని శీఘ్రమే త్యజింపవలెను. ఆ విధముననే మనుజుడు విగతజ్వరుడు కాగలడు. ప్రతి ఒక్కడు తన గుణము మరియు స్థితిని అనుసరించి ఒక ప్రత్యేకమైన కర్మను అనురింపవలసి ఉండును. పైన తెలిపిన విధముగా అట్టి విద్యుక్త ధర్మములను కృష్ణ భక్తి భావనలో నిర్వహింపవలెను. అది మనుజుని ముక్తి పదమును నడిపింపగలదు.
విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతల శ్రీమదే భక్తి వికాస స్వామి నామిని నమో. విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతల శ్రీమదే భక్తి వేదాంత స్వామి నామిని నమస్తే. సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే.
ఇది కర్మయోగం. ఈ అధ్యాయం ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు కూడా చెప్తున్నారు. భగవద్గీత యొక్క ప్రయోజనం ఈ శ్లోకమును స్పష్టంగా తెలియజేయుచున్నది. ఈ శ్లోకంలో ఏం తెలియజేయబడుతుంది? భగవద్గీత యొక్క ప్రయోజనం. అంటే భగవద్గీతని అర్థం చేసుకుంటే ఒక వ్యక్తికి ఏమి లభిస్తుంది? ప్రయోజనం అంటే లభించేది ఏమి లభిస్తుంది అంటే, మనమందరం ఈ భౌతిక సంసారంలో అనేకమైన పనులు చేస్తున్నాం, అనేకమైన వాటిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, రకరకాల మనకి విద్యుక్త ధర్మాలు అంటే తల్లిగానో తండ్రిగానో స్నేహితుడుగానో లేదా బంధువులుగానో అనేకమైనవి మనం ప్రతిరోజు అనేకమైనవి చేస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? ఈ కార్యాలన్నీ మనం ఎందుకు చేస్తున్నాం? ఉదయం లేచిన దగ్గర నుండి ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాం. ఎందువలన? బంధుత్వం. ఈ కర్మలన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే, ఉదయం లేచిన దగ్గర నుండి మనం అనేకమైనవి చేస్తున్నాం, తినడం, పళ్ళుదోముకోవడం, లేదా స్నేహితులను కలవడం, చదువుకోవడం, లేదా ఉద్యోగం చేయడం, ఇవన్నీ అనేకమైన కార్యాలు. ఎందుకు చేస్తున్నాం? దేన్ని ఆశిస్తున్నాం? ఇవి చేసి ఇవన్నీ చేసి ఏం ఆశిస్తున్నాం? వీటి నుండి ఫలితం ఏమిటా? ఫలితం మీరేమి ఆశించకుండా ఊరికే చేస్తున్నారు ఇవన్నీ. భుక్తి అంటే ఆహారం కోసమా? ఇంకా ఆహారం లభిస్తుంది కొంతమందికి పూర్తిగా, అయినా ఇంకా ఏదో చేస్తూ ఉంటారు. ఎందువల్ల ఇవన్నీ చేస్తున్నాం మనం? సుఖం, ఆనందం, ఆనందం కోసమే చేస్తున్నాం ఇవన్నీ. తినేది కూడా ఎందుకు? ఆనందంగా ఉందామని. బంధువులు కలవడం ఎందుకు? దాని ద్వారా ఆనందం వస్తుందని. కానీ నిజమైన ఆనందం ఎలా వస్తుంది అనేది ఇదిగో ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవచ్చు. అదే ప్రయోజనం. ఎందువల్లంటే కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో, దుఃఖాలయం అశాశ్వతం. ఈ భౌతిక సంసారంలో ఎన్ని చేసినా కూడాను దుఃఖాలయం అశాశ్వతం. ఎప్పుడు? మాముపేత్యతి కౌంతేయ దుఃఖాలయం అశాశ్వతం. మాముపేత్య అంటే నన్ను మరచిపోయి, నన్ను పరిగణలోకి తీసుకోకుండా నువ్వు ఏమి చేసినా కూడా దుఃఖాలయం అశాశ్వతం అని కృష్ణుడు చెప్తున్నాడు. మరి ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడు? ఓ కావున ఓ అర్జున, నన్ను గూర్చిన సంపూర్ణ జ్ఞానము కలవాడవై ఫలాపేక్ష మరియు మమత్వములను విడిచి కర్మలన్నింటినీ నాకు అర్పించి మాంద్యమును వీడి యుద్ధము చేయుము. చాలామంది చెప్తారు ఏమని, నిజానికి భగవద్గీత చదివితే ఈ భౌతిక సంసారంతో ఎటువంటి సంబంధం లేకుండా ఉండాలి, సన్యాసం తీసుకోవాలి, అప్పుడే కానీ మనకు అర్థమవ్వదు, లేదా మనం ఇప్పుడు చేసే పనులన్నీ ఆపితే కానీ మనం ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోలేము, కాబట్టి ఎప్పుడో ముసలాళ్ళు అయినప్పుడు చదువుదాం, లేదా మనకు ఆ స్థితిలో లేము మనం, ఇది అర్థం చేసుకునే స్థితిలో లేము అంటారు. కానీ ఇక్కడ అర్జునుడు ఎవరు? అర్జునుడు ఎవరు? అర్జునుడు ఏం చేస్తున్నాడు? యుద్ధం చేస్తున్నాడు. మరి అర్జునుడికి భార్య ఉందా? ఉంది కదా. పిల్లలు ఉన్నారా? ఉన్నారు కదా. మరి అర్జునుడికి కృష్ణుడు భగవద్గీత వివరిస్తున్నాడు. అంటే ఇది ప్రతి ఒక్కళ్ళకి, కేవలం ఒక సన్యాసికి కాదు, వీళ్ళు అనుకుంటున్నట్లు ఎవరైతే ఈ కర్మలన్నీ వదిలేసి మనం కేవలం అప్పుడే ఈ జ్ఞానాన్ని మనం పొందగలం అని అనుకుంటారు. కానీ అర్జునుడికి జ్ఞానం ఇస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అర్జునుడికి కృష్ణుడు? ఇవన్నీ మమత్వము వీడి ఫల పట్ల ఆపేక్షను వదిలేసి నన్ను స్మరిస్తూ నాకు సంబంధించిన జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని పొంది నువ్వు యుద్ధం ఏ విధంగా అయితే ఒక సైనికుడు చేస్తాడో అలాగా మీరు, అంటే ఇక్కడ అర్జునుడికి చెప్తున్నాడు, నువ్వు ఇప్పుడు ఇక్కడ నీ ధర్మం, నీ యొక్క విద్యుక్త ధర్మం ఏమిటి? రాజుగా క్షత్రియుడి యొక్క విద్యుక్త ధర్మం యుద్ధం చేయడం, రాజ్యాన్ని పరిపాలించడం. వైశ్యుడి యొక్క విద్యుక్త ధర్మం ఏమిటి? కృషి, గోరక్ష, వైశ్యకర్మ, స్వభావజం. కృషి చేయడం, ఆవులను కాపాడడం, పంటలు వ్యాపారం చేయడం, ఇది వైశ్యుడు చేసే పని. శూద్రుడు చేసే పని మిగతా వర్ణాల వాళ్ళకి సేవ చేస్తూ ఉండడం. బ్రాహ్మణుడు పఠన్ పాఠన్ యజన్ యాజన్ అంటే గ్రంథాలు పఠించడం, ఆ జ్ఞానాన్ని పొందడం, తిరిగి అందరికీ ఇవ్వడం. అదేవిధంగా ఈ విద్యుక్త ధర్మాలు అనేవి రకరకాలుగా ఉన్నాయి. భార్య యొక్క విద్యుక్త ధర్మం, భర్త అడుగుజాడల్లో నడుస్తూ ఒక పతివ్రతగా ఉంటూ ఇంట్లో అన్ని చక్కబెట్టుకుంటూ ఉండడం. భర్త యొక్క ధర్మం ఏమిటి? బాధ్యతాయుతంగా ఉండడం, తనపై ఆధారపడి పడిన వాళ్ళందరికీ కూడాను కావలసిన ఏర్పాట్లు చేయడం. ఇంకా ముఖ్యంగా ఇంటి యజమాని యొక్క ధర్మం. ఇంకా ఏమిటి? ఇక్కడ చెప్తున్నాడు కృష్ణుడు, నన్ను గూర్చిన సంపూర్ణ జ్ఞానం కలవాడవై ఉండాలి. యజమాని కలిగి ఉండాలి ఈ జ్ఞానం. అది అత్యుత్తమైన విద్యుక్త ధర్మం, ఒక మనిషి యొక్క ధర్మం అంటే భగవంతుడికి సంబంధించిన జ్ఞానాన్ని కలిగి ఉండడం. మరి ఎవరైతే చెప్తున్నారో, ఇప్పుడండి ఇప్పుడు మనకి కుదరదండి ఈ జ్ఞానం మనం తీసుకోవడం అని, మరి అలాంటప్పుడు మనం ఈ జ్ఞానం లేకుండా మనం చేసే పనులన్నీ ఏమవుతాయి? పూర్తిగా తప్పైపోతాయి. దానివల్ల అంటే వ్యతిరేకంగా చేస్తాం, ఎలా చేయాలో అలా చెయ్యం. ఎందువల్ల అంటే జ్ఞానం లేదు కాబట్టి. కాబట్టి వీళ్ళు చెప్తున్నట్టుగా మనం పూర్తిగా సన్యాసం తీసుకోను అప్పుడే మనం ఈ జ్ఞానాన్ని తెలుసుకోవాలనేది ఏం లేదు. అర్జునుడు తెలుసుకుంటున్నాడు, అర్జునుడు గృహస్థుడు. అదేవిధంగా అందరికీ ముఖ్యంగా ఈ భౌతిక సంసారంలో ఎక్కువగా గృహస్థులే ఉంటారు, సన్యాసులు చాలా తక్కువగా ఉంటారు. ఎందువల్లంటే కృష్ణుడు చెప్తున్నాడు, బహునాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమాహాత్మ సుదర్లభ. అనేక జన్మల తర్వాత కృష్ణుడే అన్నిటికీ మూలం అని తెలుసుకుంటాడు. ఇంకేమని చెప్తున్నాడు కృష్ణుడు, మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యదదపి సిద్ధయ యదతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేతి తత్వత. తత్వత ఇంకా కృష్ణుని అర్థం చేసుకోవడం ఇంకా కష్టం. కొన్ని వేల మంది ప్రయత్నం చేస్తే ఆధ్యాత్మిక జీవితం ఏమిటని తెలుసుకోవడానికి, అందులో కొద్దిమంది మాత్రమే నిజంగా కృష్ణుడే మూలం అని తెలుసుకుంటారు. అలా తెలుసు కృష్ణుడే మూలం అని తెలుసుకున్న వాళ్ళలో తిరిగి కృష్ణుని తత్వత అసలు అతని ఎట్లా ఉంటాడు, ఏమిటి, ఎక్కడ ఉంటాడు, ఇవన్నీ పూర్తిగా తెలుసుకొని అతన్ని చేరుకోగలిగేవాళ్ళు చాలా చాలా అరుదు. అందుకే కృష్ణుడు చెప్తున్నాడు సమహాత్మ సుదుర్లభ. అటువంటి మహాత్ముడికి ఉండే జ్ఞానం ఏమిటి, కృష్ణుని గురించిన సంపూర్ణ జ్ఞానం ఉంటుంది. ఇక్కడ అదే చెప్తున్నారు ప్రభుపాదుల వారు, ఇది ప్రయోజనాన్ని తెలియజేస్తుంది ఈ శ్లోకం అని. ఏమిటి ఇక్కడ ఈ శ్లోకంలో తెలియజేసేది కృష్ణుడు అంటే, ఫలాపేక్ష అంటే మనం అనేకమైన పనులు చేస్తున్నాం, భర్తగా ఒక ఇంటికి యజమానిగా అనేకమైన పనులు చేస్తున్నాం, ఒక భార్యగా అనేకమైన పనులు చేస్తుంటాం, లేదా ఒక పుత్రుడిగా లేదా ఒక బంధువుగా అనేకమైన పనులు చేస్తూ ఉన్నాం, ఒక స్నేహితుడిగా. కానీ ఇక్కడ మనం చేసే పనులన్నింటిలో కూడాను కృష్ణుడు ఏమంటున్నాడు, దాన్ని ఫలితాన్ని ఆశించొద్దు అంటున్నాడు. మరి ఇక్కడ మనకి ప్రశ్న తలెత్తుంది. ఉదాహరణకి ఒక పిల్లాడు చదువుకుంటున్నాడు, అప్పుడు అతను పాస్ అవ్వాలి అని అనుకుంటాడు. ఇక్కడ పాస్ అవ్వడం అనేది ఫలాపేక్ష కాదా? ఫలాపేక్ష, నేను తప్పనిసరిగా పాస్ అవ్వాలి అని. లేదా ఒక వ్యాపారం చేసినప్పుడు నాకు చాలా ధనం రావాలి అని. కానీ కృష్ణుడు ఏమని చెప్తున్నాడు ఇక్కడ అంటే, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, ప్రయత్నం అనేది ఆపకూడదు. పిల్లాడు చదవడం ఆపకూడదు, ఒక వ్యాపారస్తుడు తన వ్యాపారం చేయడం ఆపకూడదు. కానీ వ్యాపారంలోనూ ఈ చదువులో కానీ ఇంకా ఏదైనా కార్యంలో కానీ వచ్చే ఫలితం మన చేతుల్లో లేదు, అది కృష్ణుడి చేతుల్లో ఉంది. మన యొక్క స్థితిని బట్టి కృష్ణుడు మనకిస్తాడు. కానీ మనం ఏ జ్ఞానంతో చేయాలి? వీటన్నిటికీ కూడా కృష్ణుడే భోక్త, అంటే వీటన్నిటి ఫలితాలను కూడా అనుభవించేది కృష్ణుడే. భోక్తారాం యజ్ఞ తపస్సాం సర్వలోక మహేశ్వరం అని కృష్ణుడు చెప్తున్నాడు. యజ్ఞ తపస్సు ఇవన్నీ కూడా ఏది చేసినా కూడాను వాటన్నిటికీ కూడా భోక్త నేనే, అనుభవించేవాడిని, ఆ ఫలితాన్ని అనుభవించేవాడిని నేనే అని చెప్తున్నాడు. అంటే భగవంతుడికి ఆ అర్పణ బుద్ధితో చేయాలి. ఇక్కడ అర్జునుడు ఏ విధంగా ఇక్కడ అర్పణ బుద్ధితో చేస్తున్నాడంటే, కృష్ణుడు నన్ను ఈ యుద్ధం చేయమన్నాడు కాబట్టి ఈ ఫలితం ఏదైతే ఉందో యుద్ధం చేయడం ద్వారా వచ్చేది అది కృష్ణుడికి, అది నేను గెలవచ్చు ఓడిపోవచ్చు. అలాగే మనం మన యొక్క విద్యుక్త ధర్మాలను ఏదైతే ఉందో మన యొక్క స్థితిలో, ఒక భార్యగా లేదా భర్తగా, ఒక తండ్రిగా లేదా ఒక పుత్రుడిగా మన ధర్మాల్ని మనం నిర్వర్తిస్తూ ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నట్లుగా చేయాలి, కృష్ణుడు చెప్పాడు కనుక వాళ్ళ యొక్క వాటిని కృష్ణుడి కోసం చేస్తున్నట్లుగా చేయాలి. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఉంది, మరి కృష్ణుడి కోసం చేస్తున్నట్లుగా చేయాలి అని ఇతరులు మోసం చేయడము లేదా మాదక ద్రవ్యాలు ఇంకా ఏదేదో, అంటే ఏదైతే పాప పనులు ఉన్నాయో పాప పనులు, అవి కూడా మనం చేయొచ్చా? మనకి ఇప్పుడు వ్యాపారం ఉంది, వ్యాపారంలో ఏదో ఒక విధంగా మనం ప్రయత్నం చేయమంటున్నారు. ఏంటి, వ్యాపారంలో లాభం పొందడం కోసం ప్రయత్నం చేస్తాం. కానీ ఏదో ఒక విధంగా లాభం పొందడానికి ప్రయత్నం చేస్తామా? లేదు. కృష్ణుడు ఇచ్చిన ఉపదేశం ప్రకారం మనం మన యొక్క విద్యుత్ ధర్మాలని నిర్వర్తించాలి. అంటే ఎటువంటి మోసం చేయకుండా, అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క విధమైన నియమ నిబంధనలు ఉంటాయి మనం చేసే పనుల్లో, విద్యుక్త ధర్మాల్లో. ఒక తండ్రికి ఒక విధమైన నియమ నిబంధనలు, భగవంతుడు అంటే నియమ నిబంధనలు ఏమిటంటే అక్కడ పిల్లల్ని బాగోగులు చూసుకోవడం, వాళ్ళకి కృష్ణ చైతన్యంలో వచ్చే విధంగా చేయడం, ఇంట్లో భార్య లేదా పిల్లలు వీళ్ళందరినీ, అది అతని విద్యుక్త ధర్మం. అదేవిధంగా భార్య యొక్క విద్యుక్త ధర్మం పతివ్రతగా ఉండడం, భర్తకు సేవ చేస్తూ ఉండడం, ఇది ఆమె ధర్మం. అలాగా ఒకళ్ళు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ధర్మం భగవంతుడు ఇచ్చాడు. వాటిని మనం తెలుసుకొని మనం ఆచరిస్తే అప్పుడు నిజంగా మనం ఆనందంగా ఉండగలం. మనం ఇదంతా ఎందుకు చేస్తున్నాం అంటే ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ వీటి పట్ల ఇంకా ఏమిటి, మమకారం కూడా పెంచుకోకుండా చేయమంటున్నాడు. ఇక్కడ మమకారం అంటే ఏమిటి అంటే, ఉదాహరణకి ఒక పుత్రుడు ఉన్నాడు అనుకోండి, తండ్రికి లేదా ఒక పుత్రుడు కలిగాడు ఒక జంటకి, వాళ్ళు ఏమిటి, ఈ పుత్రుడు నావాడు, నాకు సంబంధించిన వాడు, ఇతను మా పిల్లాడు అనుకుంటారు. కానీ అక్కడ ఎలా చూడాలి, భగవంతుడు కృష్ణుడు మాకు ఈ పుత్రుడిని ఇచ్చాడు, కాబట్టి ఈ పుత్రుడి బాగోగులు చూసుకోవడం మా యొక్క ధర్మం, అతన్ని ఉద్ధరించడం, తిరిగి అతనికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించడం, అతని ఆధ్యాత్మిక ఉన్నతికి తోడ్పడాలి తల్లిదండ్రులు. కానీ మొదటే మనం ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోతే ఇంకేం తోడ్పడతాం. కానీ ఈ రోజుల్లో ఏమని చెప్తున్నారు తల్లిదండ్రులు, నువ్వు ఏదైనా చెయ్యి, ఎలా అయినా చెయ్యి, ఒక ఉద్యోగం సంపాదించు, ధనం సంపాదించు, ఆనందంగా ఉండు, ఇవి ఉంటే చాలు, మంచి భార్య పిల్లలు మంచి ధనం, ఇవి ఉంటే నువ్వు ఎలా చేసినా కానీ ఎవరికి సంబంధం లేదు, అంటే వాటితో మనకు సంబంధం లేదు, పాపం చేయి పుణ్యం చేయి. కానీ శాస్త్రం అలా చెప్పడం లేదు. ఒక విద్యుత్ ధర్మాల్ని ఆచరిస్తూ మన యొక్క ధర్మాన్ని మనం నిర్వర్తించాలి. అంతేగాని ఎలాగైనా చెయ్యి, ఏదైనా చెయ్యి, నువ్వు మొత్తానికి ధనం సంపాదిస్తే చాలు అనేది కాదు ఇక్కడ. ఇంకా నిర్మమత్వం అంటే ఈ పుత్రుడు నావాడు అనేది కాదు, భగవంతుడు ఇచ్చాడు కాబట్టి అతన్ని ఒక సక్రమైన మార్గంలో ఉంచడం మన యొక్క ధర్మం. ఎప్పుడైతే భగవంతుడు ఇచ్చాడు అనే ఈ భావన వస్తుందో, మనకి ఏదైతే వస్తువు కానీ ఒక పుత్రుడు కానీ లేదా బంధువులు కానీ ఉన్నారో, వాటిని కోల్పోయినప్పుడు మనకి బాధ అనిపించదు. ఎందువల్లంటే అది భగవంతుడు ఇచ్చాడు, తిరిగి భగవంతుడు తీసేశాడు. ఇక్కడే మనకి సమస్య అంతా. మనమేంటి మమకారాన్ని పెంచుకుంటున్నాం, వీడు నావాడు, వీడు నావాడు, వీడు నావాడు, నా పుత్రుడు లేదా నా బంధువు, నా భర్త, నా భార్య, వీళ్ళందరూ ఈ జన్మలో మనకి భర్తగానో భార్యగానో లేదా పుత్రులుగానో సంతానంగానో ఈ జన్మలో మనకి వచ్చారు. మరి మిగతా అన్ని జన్మల్లో దాని సంగతి ఏంటి, మనకి ఎవరు పుత్రులుగా ఉన్నారు, ఎవరు మన తల్లిదండ్రులుగా ఉన్నారు, ఇది మనం ఎప్పుడైనా ఆలోచించామా? ఇక్కడ దీన్నే మమకారం అంటారు. మమకారాన్ని వీడి మమత్వంలోను విడిచి అని చెప్తున్నాడు కృష్ణుడు. ఈ మమకారాన్నే విడవాలి. ఎలా విడవగలం, ఈ జ్ఞానం ఉంటే. ఏంటి, మనం ఆత్మలం, ఏదైతే మన చుట్టూ ఇప్పుడు ఉన్నాయో ఇవన్నీ కూడా వస్తువులన్నీ కూడాను, ఇవన్నీ కూడా భగవంతుడికి సంబంధించినవి. ఈశోపనిషత్తు అదే చెప్తుంది. ఏమిటని, ఈశావశ్యం ఇదం సర్వం, అంటే ప్రతి ఒక్కటి కూడా భగవంతుడికి సంబంధించిందే. చివరికి మనం ఏంటి, మనం ఏమని చెప్పుకుంటున్నాం, మనం ఆత్మలం, ఈ ఆత్మ కూడా భగవంతుడికి సంబంధించింది. మరి నీది ఏముంది ఇక్కడ, నిజానికి ఏమీ లేదు మనది ఇక్కడ. ఆఖరికి శరీరం, మనకున్న శరీరం కూడా విపరీతమైన మమకారం మన దేని పట్ల ఉంది, మొట్టమొదటి భౌతిక సంసారాలు అంటే మన శరీరం మీద. పక్కన భార్య చనిపోతున్నా, ఎవరు చనిపోతున్నా, ఏదో పెద్ద విపత్తు జరిగి లేదా ఒక బిల్డింగ్ కూలిపోతుంటే మనల్ని మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం మొట్టమొదట, తర్వాతే ఇంకేదైనా కూడా. అలాగే అంత విపరీతమైన మమకారం మనకి దేహం మీద ఉంది. అందువల్లనే మరణించేటప్పుడు చాలామంది మలమూత్ర విసర్జన చేస్తూ మరణిస్తారు. ఎందువలన, ఎందువల్ల అంటే ఈ శరీరాన్ని వదిలేయాలి కదా, మనకి మమకారం దీని మీదే ఉంది కాబట్టి దాన్ని వదలలేం. అప్పుడు యమభటులు, యమకింకరులు వచ్చి లాక్కొల్తారు. లాక్కెళ్తున్నప్పుడు భయంకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. అందువలన మలమూత్ర విసర్జనాలు చేస్తుంటాడు జీవుడు. అర్థమవుతుందా? అందువలన ఈ మమత్వాన్ని వీడాలి మనం. ఈ మమకారం వల్ల అనేకమైన కష్టాలు ఏమిటి, నా భార్య, నా పుత్రుడు, నా ధనం, నా పేరు, నా ప్రఖ్యాతులు, ఇవన్నీ నాకు సంబంధించినవి, నిజానికి నీకు సంబంధించింది ఏమీ లేదు. ఇవన్నీ ఏదైతే నీకు ధనం, భార్య, పిల్లలు వీళ్ళన్నీ ఉన్నాయి అనుకుంటున్నావో అవన్నీ కూడా కృష్ణుడు ఇస్తే వచ్చినవి అనేది మనం మర్చిపోయాం. దానివల్లే మనకు అనేకమైన బాధలు, దుఃఖం ఎందుకు ఎదురవుతుంది, మాము పేత్యతు కౌంతేయ దుఃఖాలయం అశాశ్వతం అని చెప్తున్నాడు. ఎప్పుడైతే నన్ను విస్మరిస్తావో, ఇదంతా నీ చుట్టూ ఉన్నదన్నీ కూడా నాది అనేది తెలుసుకోకుండా మొత్తం నీది అనుకుంటున్నావో అప్పుడు దుఃఖం ఎదురవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క వస్తువు సృష్టిలో ఉన్నది కూడాను ప్రతి ఒక్క వస్తువుకి యజమాని ఎవరు? కృష్ణుడే యజమాని, మనం కాదు. మన ఆత్మలో మనకు కూడా యజమాని కృష్ణుడే. ఇంకా అలాంటిది మనది ఏముంది ఇక్కడ? ఇక్కడ అదే ప్రశ్న తిరిగి తిరిగి ఎందుకు అడుగుతున్నారంటే ఈ మమత్వం వల్లనే దుఃఖం ఎదురవుతుంది ప్రతి క్షణం. ఈ మమకారం ఉండడం వల్లనే మనం భగవంతుడి నామం చేయలేకపోతున్నాం. ఈ మమకారం ఉండడం వల్లనే భగవంతుడికి సంబంధించిన జ్ఞానం మనకు అర్థం కావడం లేదు. ఎందువల్లంటే నాకు ఏముంది, అంతా బాగుంది, నాకు ధనం ఉంది, భార్య పిల్లలు ఉన్నారు, నేను చాలా సంతోషంగా ఉన్నానని భ్రమపడుతున్నాం. కానీ ఎప్పుడైతే నీ ధనమో నీ పేరో పలుకుబడో భార్య పిల్లలు దూరం అవుతారో అప్పుడు నువ్వు దుఃఖిస్తున్నావు. ఎందుకు దుఃఖిస్తున్నావు? నువ్వు చాలా ఆనందంగా ఉన్నావు అనుకుంటున్నావు, మరి ఎందుకు దుఃఖం ఎదురవుతుంది? ఎందువల్లంటే ఇవన్నీ కూడా మధ్యలో వచ్చినాయి జీవితంలో. భార్య చిన్నప్పటి నుండి మనతో ఏం రాలేదు, మన పుట్టడంతో భార్య ఏం రాలేదు, పిల్లలు మనతో లేరు, ఇవన్నీ మధ్యలో వచ్చారు. కానీ మనం ఏమనుకుంటున్నాం, వీళ్ళు శాశ్వతంగా నాతో ఉంటారు, ఈ బంధువులు వీళ్ళందరూ, వీళ్ళెవరూ శాశ్వతంగా లేరు. కానీ శాశ్వతంగా ఒక వ్యక్తి ఉన్నారు మనతోటి ఎప్పుడు, తెలుసా ఎవరు? అది కృష్ణుడా. ఎక్కడున్నాడు చూపించండి నాకు. మీతో ఎప్పుడు ఉన్నాడు కృష్ణుడు? ఎక్కడున్నాడు కృష్ణుడు శాశ్వతంగా? ఎలాగా? భక్తుల దగ్గర ఉంటాడా? మరి నేనేమంటున్నానంటే పుట్టినప్పటి నుంచి ఉంటున్నారంటున్నాను. మనకి నిరంతరం మనతో ఉంటున్నారు ఒక వ్యక్తి. ఎవరు? మనమే జీవుడు. ఇంకా మనతో ఎవరున్నారు తోడు? మనం పుట్టేటప్పుడు ఒక్కడే వచ్చాం, కానీ ఒక వ్యక్తి ఎప్పుడూ ఉన్నారు మనతోటి. ఎవరు అతను? ఎవరు? పరమాత్మ కృష్ణుడు. మనం తల్లి గర్భంలోకి వెళ్తే అక్కడికి వస్తున్నాడు, మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి, మనం నరకంలో ఉంటే నరకంలోకి. ఎందువల్ల వస్తున్నాడు? తిరిగి ఈ జీవి నా వైపు ఎప్పుడైనా చూస్తుందేమో, అప్పుడు నేను ఇతనికి కావాల్సిన ఏర్పాట్లు చేద్దాం, అంటే ఈ జ్ఞానం నాకు సంబంధించిన జ్ఞానం ఇద్దామని. రక్షాపేక్షాం ప్రతీక్షతే అని కృష్ణుడు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే నన్ను ఇంకా భగవంతుడే మనకి రక్ష అని భావిస్తామో అనేదాన్ని ఎదురు చూస్తూ ఉంటాడు అప్పుడు మనకి ఆ జ్ఞానం ఇవ్వడానికి. మరి ఈరోజు మీరందరూ ఇక్కడ ఉన్నారంటే ఎలాగ మనం ఇది చర్చించుకుంటున్నామంటే ఎలా జరుగుతుందంటే, మనకి హృదయంలో ఎక్కడో ఒక చిన్న కోరిక ఉంది కనుక కృష్ణుడు ఈ ఏర్పాటు చేశాడు మన ఈ జ్ఞానం పొందే అవకాశం. అంతేగాని ఇదంతా మన సొంతగా రావడం లేదు. ఇక్కడ అదే తిరిగి మళ్ళీ ఏమనుకుంటాం, నేను వెళ్తున్నాను మందిరానికి, నేను తెలుసుకుంటున్నాను జ్ఞానం, కానీ మనకి ఎటువంటి శక్తి కూడా లేదు. కృష్ణుడు ఇస్తేనే ఆ శక్తి మనలో మనకు వస్తుంది. మనం ఇక్కడ దాకా రాగలిగామంటే కృష్ణుడు ఆ శక్తి ఇవ్వాలి మన శరీరంలో, మనకు ఆరోగ్యం ఉండాలి, అప్పుడే మనం తెలుసుకోగలం. కానీ మనం దీన్ని విస్మరిస్తున్నాం. మనలో ఉన్న శక్తి కానీ, మన ఐశ్వర్యం కానీ, ధనం కానీ, భార్యలు కానీ, పిల్లలు కానీ, మన సంతానం లేదా ధనం, మనకున్న పేరు, ప్రఖ్యాతులు, ఏదైతే మనకు ఉందనుకుంటున్నామో అవన్నీ కూడా కృష్ణుడు వల్లనే మనకి ప్రాప్తించినవి అనేది మనం గుర్తుంచుకోకపోయినట్లయితే, ఎప్పుడైతే అవి కోల్పోతామో వెంటనే విపరీతమైన దుఃఖం. ఎందువలన? వాటి పట్ల మనకు మమకారం ఉంది. ఎప్పుడైతే కృష్ణుడిది ఇదంతా కూడాను, ఈ యొక్క ఐశ్వర్యం, ఇవన్నీ కూడా కృష్ణుడికి సంబంధించినవి అనే జ్ఞానం ఉంటుందో, అప్పుడు దుఃఖం ఉండదు, అప్పుడు అంతా కూడా సుఖమయం అవుతుంది. అప్పుడే సుఖం. మనం ఏమని మొట్టమొదటి నేను అడిగిన ప్రశ్న ఏమిటి, మనం ప్రతి కార్యం ఎందుకు చేస్తున్నాం? ఉదయం లేచిన దగ్గర నుండి ఆనందం కోసం, ఆనందం కోసం చేస్తున్నాం. కానీ ఆ ఆనందం ఎలా లభిస్తుంది? ఇదిగో ఈ జ్ఞానం తెలుసుకొని చేసినట్లయితే కార్యాలు, అప్పుడు ఆనందం తెలుసు వస్తుంది మనకి. అప్పుడు నిజంగా ఆనందంగా ఉండగలం. లేదంటే అప్పటి వరకు ఈ ఆత్మకి ఆనందం అనేది లేదు. కృష్ణుని విస్మరించి ఆనందంగా ఎవరూ ఉండలేరు. అందువల్లనే మనం చేసే కార్యాలన్నీ ఎలా ఉండాలి, ఇంకా ఇక్కడ ఒక ముఖ్యమైనది ఒకటి చెప్తున్నారు శ్రీల ప్రభుపాదుల వారు. ఏమిటది? జీవుని నిత్యమైన సహజ స్థితి భగవాను కోరికలకు లోబడి ఉండుట కావున అతడెన్నడూను భగవాను సహాయం లేకుండా స్వతంత్రునిగా ఆనందము అనుభవింపలేడు. కానీ మనం ఏమనుకుంటున్నాం, మనం ఏదో ఒక విధంగా ధనం సంపాదిస్తే, మనకి పెద్ద బిల్డింగ్ కడితే, మంచి భార్య ఉంటే మనం ఆనందంగా ఉండగలం. కానీ వాటి వల్ల ఆనందం అనేది లేదు. కానీ ఏదైతే నిజంగా ఒకవేళ ఎవరైనా కొంతమంది అనుకుంటున్నారు నాకు చాలా బాగుంది ఆనందంగా, అది కేవలం భ్రమే. ఎందువలన, నిజంగా చాలా ఆనందంగా ఉంటే అతని బంధువులు చనిపోయినా లేదా ఇంకెవరైనా కోల్పోయినా అతను ఎప్పుడూ దుఃఖించకూడదు, అతనికి దుఃఖం రాకూడదు. అతను ధనం కోల్పోయినా, అతని పేరు ప్రఖ్యాతులు ఏవి కోల్పోయినా కానీ దుఃఖం వచ్చేస్తుంది కదా, మరి ఇంకెక్కడుంది ఆనందం? సృష్టి మొదటి నుండి కూడాను భౌతిక సంసారంలో కృష్ణుణ్ణి విస్మరించి ఎవరు కూడా ఆనందంగా ఉన్నవాళ్ళు లేరు. ఎవరైనా నిజంగా ఆనందంగా ఉన్నారంటే వాళ్ళు కృష్ణ భక్తులు, భగవద్భక్తులై ఉండాలి, వైష్ణవులై ఉండాలి, వాళ్లే ఆనందంగా ఉండగలరు. ఈ ఆత్మజ్ఞానాన్ని కలిగి ఉండాలి, లేదంటే నిరానందం, పూర్తిగా ఆనందం లేకుండానే ఉండాలి. అది అందువల్లనే అతన్ని ఏమంటున్నారు, ఆధ్యాత్మ చేతసుడు అని పిలుస్తున్నారు. ఆధ్యాత్మ చేతసుడు అంటే నేను భగవంతుడి యొక్క సేవకుణ్ణి, నేను కృష్ణుడి సేవకుణ్ణి అని ఆధ్యాత్మిక జ్ఞానం కలిగి ఉండడం. ఇదంతా కూడాను సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి కూడాను భగవంతుడికి సంబంధించింది అని ఆధ్యాత్మిక జ్ఞానం కలిగి ఉండడం, అతన్ని ఆధ్యాత్మ చేతసుడు అంటారు. ఇంకా నిరాశి, నిరాశి అనగా ప్రభు ఆజ్ఞ మేరకు వర్తించుట. భగవంతుడు ఏదైతే మనకి ఇచ్చిన జ్ఞానం ఉందో, మనం ఏ విధంగా చెయ్యాలన్నాడో మన ధర్మం, దాన్ని మనం నిర్వర్తించడం, అతనే నిరాశి. లేదంటే అతను ఆశతో ఉన్నాడు పూర్తిగా, ఇదంతా నాది నాది అనుకుంటూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే భగవంతుడు ఇచ్చిన జ్ఞానం ఇది ఉందో, ఇదంతా కూడా భగవంతుడిది, మనది ఏది లేదు అనే జ్ఞానం, అప్పుడు మనం నిరాశి, దీని పట్ల మనకి మమకారం అనేది ఉండదు, అప్పుడు దుఃఖం ఎదురవ్వదు. కాబట్టి మనం ఎప్పుడూ కృష్ణుడి యొక్క సేవకులం అనేది నిరంతరం గుర్తుంచుకుంటూ, ప్రతి ఒక్కటి కూడా భగవంతుడికి సంబంధించింది, మనకున్న శక్తి కానీ, ఆఖరికి మనం హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే అని ఒకసారి మంత్రం చేయగలుగుతున్నా కానీ అది కృష్ణుడిచ్చిన శక్తి వల్లనే మనం చేయగలుగుతున్నాం, కృష్ణుడి కృప వల్లనే మనం చేయగలుగుతున్నాం. లేదంటే ఆ నామం చేయగలిగే శక్తి కూడా మనలో లేదు. ఈరోజు చూడొచ్చు అనేక మంది పిచ్చి వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు ఏమైనా నామం చేయగలరా అంటే చేయలేరు. ఎందువల్లంటే ఆ యొక్క కర్మ ఆ విధంగా ఉంది, వాళ్ళకి భగవంతుడి కృపను తీసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. కాబట్టి పాపకృత్యాలు చేశారు కాబట్టి ఇప్పుడు అది అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి మనకి ఇప్పుడు అవకాశం ఉంది భగవంతుడి గురించి తెలుసుకొని భగవంతుడు నామం చేయగలిగే అవకాశం. కాబట్టి దీన్ని, ఈ సమయాన్ని, మనకున్న స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకుని భగవంతుడి నామం చేసినట్లయితే తిరిగి మనం ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళొచ్చు, అప్పుడు శాశ్వతమైన ఆనందం లభిస్తుంది మనకి. హరే కృష్ణ.